క్షేత్రమా నారాయణ క్షేత్రం, క్షేత్రపాలకుడు సాక్షాత్తు ఈశ్వరుడు. శివకేశవులకి అభేదతత్వంతో కూడినటువంటి ఈ దివ్యక్షేత్రానికి అమ్మవారే మూల దేవత. అందుకే దీనికి అంబాపురం అని కూడా పేరని పదే పదే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చాలా కాలం క్రితం ఒక ఆయన గురువుల్ని బాగా సేవించి సకల శాస్త్రాలు చదివి మంచి పండితుడని పేరు తెచ్చుకొని రత్నాకర శర్మ అంటారు ఆయన్ని. ఒకసారి గురువులంతా ఆయన్ని ఎంత గొప్పవాడైనా గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు తీర్థయాత్రలు చేయాలి, తీర్థయాత్రలు చేయకపోతే ఆ వ్యక్తికి గృహస్థాశ్రమంలో సుఖం ఉండదు. జ్ఞానం పెరగాలంటే తీర్థయాత్రలు చేయాలి. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైల బిందుని వంభసి. పండితుల్ని సేవించి తీర్థయాత్రలు ఎప్పుడు కూడా ఒంటరిగా చేయకూడదు. పండితులతో చేస్తే ఏంటంటే ఎక్కడ ఏ స్థలంలో ఏం చేయాలో అన్నీ చెబుతారు కనుక వివరంగా తెలుసుకుంటారు, తెలుసుకుని చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది. యాత్రకు వచ్చాం, గుళ్ళో దండం పెట్టాం, నలుగురితో పాటు మళ్ళీ బస్సు ఎక్కితే అప్పుడు ఆ క్షేత్రం యొక్క విలువ సంపూర్ణంగా తెలియదు కనుక అక్కడ చేయవలసిన కర్మాచరణములు చేయకపోవడం వల్ల సంపూర్ణ యాత్రా ఫలితం పొందలేము. అంటే యాత్రా ఫలితం పొందాలంటే ఏం చేయాలి? క్షేత్రంలో చేయవలసిన పనులు చేయాలి. ఫలానా చోట నమస్కారం చెయ్యి అన్నప్పుడు అక్కడ నమస్కారం చేయకపోతే పెద్దగా ఉపయోగం ఏముంటుంది? మందు వేసుకునేటప్పుడు, ఔషధం వేసుకునేటప్పుడు దేనితో వేసుకోమని వైద్యులు చెబితే ఆ అనుపానంతో వేసుకోవాలి. కొన్ని మందులు వేసుకునేటప్పుడు అన్నం తిన్నాక వేసుకోండి అంటాడు, కొన్ని ముందు వేసుకోండి అంటాడు. మందు వేసుకున్నాక కాఫీ తాగండో, పాలు తాగండో, లేకపోతే మంచినీళ్ళు తాగండో, ఏదో ఒకటి చెబుతారు వైద్యులు. ఆ చెప్పిన ప్రకారం చేస్తేనే ఔషధం మనకి ఫలిస్తుంది. అలాగే ఆలయాల్లో కూడా మనకి శాస్త్ర గ్రంథములు ఎలా అర్చన చెయ్యమన్నాయో అలా చేస్తేనే ఫలితం. దానికి శాస్త్ర మర్యాద అని పేరు. దాన్ని ఉల్లంఘిస్తే ఆలయాలకు వెళ్ళడం వల్ల కలగవలసిన ప్రయోజనము సంపూర్ణముగా కలగదు. అందుకని పండితులను సేవిస్తూ వారు చెప్పిన రీతిలో తీర్థయాత్రా స్థలాలలో చేయవలసిన పనులు చేస్తే అప్పుడు వాడికి జ్ఞానం పెరుగుతుంది. అందుకని దేశాలు తిరగాలి, పండితులను సేవించాలి, అప్పుడు వాడి బుద్ధి నీటిలో వేయబడిన నూనె బొట్టు వ్యాపించినట్టు వ్యాపిస్తుంది. నీళ్ళల్లో ఒక్క నూనె బొట్టు వేశారంటే ఆ నూనె బొట్టు చక్కగా వ్యాపిస్తుంది, జిడ్డలా తట్టుగా తేలుతుంది. అలాగే మన జ్ఞానం కూడా వ్యాప్తి చెందడానికి తీర్థయాత్ర చేయాలి. అందుకని రత్నాకరుడు అన్నవాడు యాత్రలకు బయలుదేరాడు కొద్దిమంది పండితుల్ని వెంట పెట్టుకుని. ఏమొచ్చిందో మధ్యలో వీడు ఒంటరివాడు అయిపోయాడు. యాత్రలకు బయలుదేరాక కూడా గుళ్ళోకి వెళ్ళాక ఒక్కొక్కడు ఒంటరిగా మిగిలిపోతారు, పక్క వాళ్ళు పట్టించుకోరు, వాడి మాలోకం వాడిదే. అప్పుడప్పుడు బస్సుల్లో ఎక్కువచ్చేవాడు చూసారా, వాడు ఒక్కడి కోసం జనమంతా వెయిట్ చేయాలి, వాడు ఏమైపోయాడో తెలియదు. పోనీ వాడు లేకుండా బస్సులు పోనిచ్చేద్దామంటే మళ్ళీ వాడు ఏమైపోతాడో తెలియదు. ఒక్క వ్యక్తి అందరినీ ఏడిపించినట్లుగా ఈయంతో వచ్చిన వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక్క రత్నాకర శర్మ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. అయినా అధైర్యపడకుండా 10 మందితో కలిసి వచ్చాం, అదృష్టం బాగుంటే 10 మందితో పెడతాం, లేకపోతే ఆ మాత్రం ఒంటరిగా ప్రయాణం చేయలేనా అనుకుని అలాగే ఒంటరిగా యాత్రలు చేశాడు. ఒకనాడు ఈ గురువాయూరు క్షేత్రానికి పులిమేర దగ్గరకు వచ్చాడు. ఇంకా ఊళ్ళోకి రాలేదు, పులిమేరల దగ్గరకు వచ్చాడు. ఆ పులిమేరల దగ్గర ఒక పెద్ద వటవృక్షం ఉంది, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు దగ్గర కాసేపు కూర్చున్నాడు. అతడు బాగా అలసిపోయాడు, ప్రయాణం చేసి చేసి అలసిపోయాడు. ఆ రోజుల్లో ఇప్పటికి మళ్ళీ ఇన్ని సౌకర్యాలు లేవు, అందువల్ల దొరికితే తినడం లేకపోతే ఉపవాసం ఉండడం. ఆ రోజుల్లో ఇతనికి తిండి లేదు, దానితోడు ఆ పూట మంచినీళ్ళు కూడా దొరకలేదు. అందుకని అలసిపోయి మర్రి చెట్టు కదా కూర్చున్నాడు. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని ఎక్కడైనా మంచినీళ్ళు దొరికితే తాగి అప్పుడు గుళ్ళోకి వెడదాం అనుకున్నట్టు పాపం. పైగా సమయం కూడా రాత్రి, రాత్రిపూట గుళ్ళు మూసేయచ్చు, అందువల్ల గుళ్ళోకి వెళ్ళిన ఉపయోగం లేదు. ఈ పూట ఇక్కడే విశ్రాంతి తీసుకుని పొద్దున్న అవకాశం దొరికిన చోట స్నానం చేసి పవిత్ర వస్త్రాలు ధరించి గుళ్ళోకి వెడదాం అనుకున్నాడు పాపం. ఆ మర్రి చెట్టు కింద కాస్త శుభ్రం చేసుకుని పైనున్న కండువాని నేల మీద పరుచుకొని దాని మీద కూర్చున్నాడు. సరే మొత్తం మీద ఆయన విశ్రాంతి కోసం నేల మీద పై వస్త్రం పరుచుకొని దాని మీద పడుకుందాం అనుకున్నాడు. ఇంతలో పైనుంచి ఢామ్ అనే శబ్దంతో కిందకేదో వస్తువు పడింది. ఆ మర్రి చెట్టు మీద చాలా కాలం నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. వాడు మహాభయంకరుడు, మంచి నల్లని శరీరంతో తెల్లని పదునైన కోరలతో ఏతాకుల ముళ్ళల్లో ఉన్న జుట్టుతో భేకరాకారంతో ఉన్న రాక్షసుడు ఢామ్ అనే శబ్దంతో పైనుంచి కిందకి దూకి, ఒరే దొరక్క దొరక్క దొరికేవరా, ఈ మధ్యకాలంలో నాకు 9 రోజుల నుంచి తిండి లేదు, మలమల మాడిపోతున్నాను, ఆ సమయంలో దొరికావు, ఈ పూట నిన్ను విరుచుకుని నీ రక్తం గడగడ తాగేస్తాను, నీ మాంసం అంతా పీల్చి పిప్పి చేసి తినేస్తాను, మ్యామ్ మ్యామ్ అని నాలుక లొట్టలు వేసుకుంటూ చప్పరించుకుంటూ మెరుగు దూకాడు. ఈ రత్నాకరుడికి పై ప్రాణం పైనే పోయింది. ఎంత జ్ఞానం ఉన్నా ఎవడన్నా తినేస్తామని మీదకు వస్తే భయం వేస్తుంది సుమా, ఇన్ని కబుర్లు చెబుతామా, రవ్వంత దెబ్బ తగిలితే తట్టుకోలేదు మన శరీరం. అందుకే వాక్కు వేరు అనుభవం వేరు, అంతా పరమాత్మే అంటాడు వీడు. కానీ కాలికి ఇంత దెబ్బ తగలనమండి అబ్బా బాబోయ్ అంటాడు, అంతేగాని పరమాత్మ అనలేడు. అలా అంటే ఎప్పుడో జ్ఞానంలో పెడతాడు. ఇప్పుడు ఈ రాక్షసుడు తన మీదకు దూకడంతో ఎంత పండితుడైనా ఎంత జ్ఞాని అయినా సరే ఇతనికి భయం కలిగింది. భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆపది కింకరణీయం, ఆపద వచ్చినప్పుడు ఏమి చెయ్యవలెను, అలా వదిలేండి. ఇప్పుడు బాగుంది, ఆపది కింకరణీయం. ఒకవేళ మనకి ఎప్పుడైనా కష్టం వస్తే, ఆపద వస్తే అప్పుడు ఏమి చెయ్యవలెను? స్మరణీయం చరణయుగళం అంబాయా, అమ్మవారి పాదపద్మాలు వెంటనే స్మరించాలి. అప్పుడు అమ్మ స్మరణ ఏం చేస్తుంది? తత్స్మరణం కింకురుతే, ఆ స్మరణ ఏమి చేస్తుందిట? బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే, బ్రహ్మాది దేవతలను కూడా కింకరుల్ని చేస్తుంది, మనకి సేవకుల్ని చేస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఆపద వచ్చినప్పుడు తక్షణం ముందు అమ్మని తలుచుకోవాలి. ఇక్కడ వెంటనే ఆయన ఏం చేశాడు? నారాయణుడు అధిష్టాన దేవత, ఆయన నిద్రపోతాడేమోనని అమ్మ జగన్మాత లక్ష్మి, జగన్మాత శంఖచక్ర కదా పద్మహస్తే నమస్తే, నీకు పదే పదే భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటున్నాను. ఇంద్రుడు ఒక గొప్ప స్తోత్రం చేశాడు, అది ఇంద్రకృత అష్టకం అన్నమాట. అది చాలా అద్భుతమైన స్తోత్రం. పొద్దుటిపూట ఎప్పుడైనా స్తోత్రం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అనమాట. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర్రపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇది ఇంద్రుడు రాసిన స్తోత్రం, చాలా గొప్ప స్తోత్రం. ఒకప్పుడు భయంకరుడైన జంభాసురుడి యొక్క బాధ తొలగడం కోసం ఈ స్తోత్రం రాశాడు ఆయన. అమ్మవారు మహామాయగా పిలువబడుతుంది, అటువంటి మహామాయ కొరకు నమస్కారము. శ్రీపీఠమని ఒక గొప్ప పీఠం ఉన్నది, అమ్మవారు కూర్చోవడానికి ఒక బంగారపు పీఠని పూర్వం ఇంద్రుడు ఇచ్చాడు, ఆ పీఠ మీద కూర్చుని ఆవిడ స్నానం చేసింది. అందువల్ల శ్రీపీఠే, శ్రీపీఠమునందు అంటే లక్ష్మీదేవి కూర్చునేటటువంటి ఒకనొక కుర్చీ యందు పీఠ యందు కూర్చుని, సునపూజితే దేవతల చేత పూజింపబడే ఓ తల్లి నీకు నమస్కారం. ఆవిడ చేతిలో శంఖం చక్రం గద పద్మం ఉంటాయి. ఈ నాలుగు ధరించే, నాలుగు చేతులు ధరించే జగన్మాత కొరకు నమస్కారం. అటువంటి మహాలక్ష్మి, దీర్ఘం తీయకూడదు అక్కడ, అంటే ఓ లక్ష్మీ అని అర్థం అనమాట. మహాలక్ష్మి నమోస్తుతే, గుడ్డెది చేలో పడ్డాడు అన్నిటికీ మహాలక్ష్మి అని దీర్ఘం, పెట్టవలసిన చోట పెట్టకుండా అవసరమైన చోట పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. తెలియకపోయినప్పుడు ఎలా పర్లేదు, కాస్త తెలుసుకుంటే మంచిది. ఇలా అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ముందు అమ్మని స్తుతించి అప్పుడు అయ్యని స్తుతించాలి. సహజంగా క్షేత్రంలో ఎవడు ప్రధాన దేవతో ఆయనకి కాకుండా ఆయన భార్యకి ముందు దండం పెట్టాలి. ఆవిడ కనపడదు, వక్షస్థలం మీదే ఉంటుంది. ఆయన ఏ పని చేయాలన్నా ఆయన గుండెకాయకి స్పందన ఆవిడ, హృదయ స్పందన అమ్మ. అందువల్లే భగవతికి జగన్మాతకి ముందు నమస్కరించాలి. ఈయన మహాత్ముడు కనుక, తెలివైనవాడు కనుక అమ్మా లక్ష్మి రక్షించన్నాడు, అప్పుడు నారాయణ వాసుదేవ పరంధామ రక్షించన్నాడు. పెద్ద పెట్టును మొరపెట్టాడు. ఈ రాక్షసుని మీదకు వచ్చి వీడు నడుము పట్టుకున్నాడు. ఆ తర్వాత నోరు తెరిచి పటక్కుమని ముందు తలకే కొరుక్కు తిని తర్వాత మిగతా శరీరం కొరుక్కుందాం అనుకున్నట్టు వాడు. ఎప్పుడు రాక్షసులు ముందు తలకే నవ్విలేస్తారు. తలకే వాళ్ళకి మరి బొండ మైసూరు బజ్జీలో ఉంటుందో ఏమిటో కానీ లటుక్కుని ముందు తలకే తిన్నాకే మిగతా వస్తువులు తింటారట. ఆ అందుకని వీడి శిరస్సుని నోట్లో పెట్టు కొరకపోతున్న సమయంలో అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసింది, శ్రీమన్నారాయణుణ్ణి, స్వామి నీ భక్తుడు అక్కడ ఏడుస్తుంటే ఇక్కడ కూర్చుంటే ఎలా, రేపటి నుంచి ఎవరు మన గుళ్ళోకి భక్తులు రారు, వెంటనే రక్షించు, ఉగ్ర నరసింహుడు అయిపోయింది. వెంటనే స్వామివారు భయంకర నరసింహాకారం ధరించి అక్కడి నుంచి హుంకరించుకుంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చాడు. ఈ రాక్షసుడు నరసింహస్వామి యొక్క పెరుబొబ్బలు విని అటు చూశాడు. ఈ కంగారులో వాడి చేతిలో ఉన్న బ్రాహ్మడు కింద పడిపోయాడు. నరసింహస్వామి వారు వాడి మీదకు దూకి రెండు చేతులతో వాడిని పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని చీల్చి చెండాడు పారేశాడు. అప్పటి నుంచి గురవాయూరు స్వామికి పైభాగంలో నరసింహస్వామి వారి యొక్క ఆకృతిని పెట్టి పూజించడం ఒక సంప్రదాయం అయింది. ఇప్పటికి కూడా చూడండి, అక్కడ 1952లోనో 1950లోనో ఇచ్చిన ఒక నరసింహస్వామి వారి యొక్క పటం ఉంటుంది. అసలు అక్కడ యుగయుగాలుగా నరసింహస్వామి వారిని కూడా పైన పెట్టి పూజించడం ఒక సంప్రదాయం. రత్నాకరుడని పేరు కలిగిన ఒక పండితుడి యొక్క ఆక్రందన విని అతన్ని రక్షించడానికి స్వామివారు నరసింహాకారం ధరించి వచ్చి ఆ రాక్షసుని చీల్చి చెండాడి వాడిని రక్షించారు. వెంటనే ఇతడు స్వామివారి పాదాల మీద పడి ఆసువుగా స్తోత్రం చేశాడు. నిన్ను నారాయణ అని ఒక్కసారి పిలిస్తే చాలు, కళ్ళ ముందు కనిపించి ప్రత్యక్షమై రక్షిస్తామని ప్రహ్లాదుడు చెప్పాడు. అది వాళ్ళ నిజమైందని పొంగిపోయాడు ఆయన. ప్రహ్లాదుడికి ఎప్పుడు కనపడేవాట్టు ఆయన. ప్రహ్లాదుణ్ణి ఎక్కడున్నాడు విష్ణువు అని అడిగాడు హిరణ్యకశిపుడు. అది పెద్ద కష్టమే ఉంది, నువ్వు నారాయణ అని పిలిస్తే నోరారా ఆయన వస్తాడు, నువ్వు పిలవట్లేదు కాబట్టి రాలేదు అంతే, నువ్వు పిలువు వస్తాడు. ఈయనకి పిలవడానికి ఇష్టం లేదు, కానీ ఆయనకి పిలవడానికి ఇష్టం. ఇష్టం ఉంటే ఎన్ని కష్టాలైనా సహించి పరమాత్మ వస్తాడు. ఇవాళ నేను కష్టంలో ఉండి నారాయణ నారాయణ అనగానే పరుగు పరుగులు వచ్చేసావు నువ్వు, నువ్వు ప్రహ్లాదుని రక్షించిన వాటి నిజమని నిరూపించావు అని పాదాల మీద పడి నమస్కరించాడు. అప్పుడు జరిగిందో తమాషా, ఈ బ్రహ్మరాక్షసుడి పొట్ట చీల్చి ఆ రక్తం తాగి ఆ పేగులు చీల్చి మెడలో వేసుకోగానే స్వామివారు ఆ బ్రహ్మరాక్షసుడి కళేబరం నుంచి ఓ అందమైన పండితుడు బయటకు వచ్చాడు. వాడు కూడా చాలా అందంగా ఉన్నాడు సుమా, ఇప్పుడు చాలా గొప్పగా తయారయ్యాడు, తెల్లగా తయారయ్యాడు, శ్వేతవస్త్రాలు ధరించాడు, చెవులకి కుండలాలు ఉన్నాయి, మంచి గిరదాల జుట్టు వెనక్కి వేళ్లాడుతున్నది. అతడు కూడా వైష్ణవనామాలు ధరించి శ్రీమన్నారాయణుని పాదాల మీద పడ్డాడు. వెంటనే ఈ రత్నాకరుడికి ఒక అనుమానం వచ్చింది. ఇప్పటిదాకా భీకరాకారంతో భయంకరాకారంతో బ్రహ్మరాక్షసుడిగా కోరలతో ఉగ్రమైన ధ్వానాలతో ఉన్న ఈ రాక్షసుడు నీ హస్తస్పర్శతో చావగానే ఒక సుందరుడైన పండితుడిగా మారిపోయాడు, వీడెవడు స్వామి అని అడిగాడు స్వామిని. అప్పుడు ఆయన వాడే చెప్తాడు వాడి కథ ఏమిటో వాడినే అడుగు అన్నాడు. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన వాడు చెప్పాడు, నేను పూర్వజన్మలో ఇంత అందంగా ఉండేవాడిని కాదు, మంచి లావైన శరీరంతో మంచి బొజ్జతో చాలా దిట్టంగా ఉండేవాడిని, నేను చాలా కాలం పౌరోహిత్యం చేసుకుని బతికాను, నా పేరు భైరవుడు, కానీ నా వృత్తిలో నాకు పొట్ట గడవలేదు, అందుకని ఎవరైనా గురువులను ఆశ్రయించి మంత్రసిద్ధి పొంది సంపాదన బాగా సంపాదించి గృహస్థాశ్రమంలో ప్రవేశిద్దామని నాకు కోరిక కలిగింది. ఉన్న వృత్తి నాకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు, సంపాదన తెచ్చిపెట్టలేదు, అందుకని సంపాదన కోసం గురువుని ఆశ్రయిద్దామని బయలుదేరాను. బయలుదేరి చిట్ట చివరికి రామేశ్వర ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక గొప్ప వనం ఉంది. ఆ రోజుల్లో పెద్దగా ఆ వనంలో జనం ఉండేవారు కాదు. ఆ వనంలో ఒక గొప్ప సిద్ధయోగి ఉండేవాడు. ఆ సిద్ధయోగి పాదాల మీద పడి, స్వామి నేను బాగా చదువుకోవాలనే కోరికతో వచ్చాను, నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను, నాకు విద్యని నాకు మంచి మంత్రాన్ని ఉపదేశించు, ఆ మంత్ర జపం చేసుకుంటాను, తద్వారా సంపాదిస్తాను, కాబట్టి నన్ను ఇటు ఐశ్వర్యవంతుణ్ణి వాక్ సిద్ధి కలిగిన వాణ్ణి చెయ్యడానికి పనికొచ్చే మంచి మంత్రాన్ని ఉపదేశించని కోరాడు. ఆ గురువుగారు తప్పక ఉపదేశిస్తాను, కాకపోతే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, నువ్వు ఇక్కడ ఒక సంవత్సర కాలం ఆశ్రమంలో ఉండు, ఇష్టం వచ్చినట్టు తిరుగు, సంవత్సర కాలం నిన్ను పరీక్షించాక నీ అర్హతను బట్టి నీకు మంత్రం ఇస్తాను అన్నాడు గురువుగారు. సిద్ధులు అవతల వ్యక్తిని తొందరగా పరీక్షించకుండా మంత్రం ఇవ్వరు, అందుకని బాగా పరీక్షిస్తానంటే అలాగే గురువుగారు అన్నాడు. ఈ భైరవుడు సిద్ధయోగి యొక్క ఆశ్రమంలో ఒక చిన్న ప్రాంగణాన్ని శుద్ధి చేసుకుని ఒక గుడిసె వేసుకుని అందులో మకాం పెట్టాడు. ఈ సిద్ధయోగి ఆశ్రమానికి కొంచెం దగ్గరలో ఓ పెద్ద చెరువు ఉంది. రోజు యోగి అందులో స్నానం చేసినప్పుడు వీడు కూడా వెళ్ళి ఆయనకి బట్టలు అందివ్వడం, ఆ బట్టలు ఆరేయడం, ఆయన ఇప్పిన బట్టలు ఉతకడం, లేదా అప్పుడప్పుడు వాటిని మడత పెట్టడం, ఇలా సేవ చేసేవాడు. ఇటు సిద్ధయోగికి సేవ చేసేవాడు. ఆయన స్నానం చేశాక ఆయనకి కావలసిన సంధ్యావందనానికి వాటికి కావలసిన పరికరాలు పెట్టేవాడు. ఆయనకంటే ముందు స్నానం చేసి సిద్ధంగా ఉండేవాడు. ఎప్పుడు గురువుగారి కంటే ముందు శిష్యుడు స్నానం చేసి చేయవలసిన సేవ చేయాలి. గురువుగారు స్నానం చేశాక వీడు స్నానం చేస్తే ఉపయోగం ఉంది. అందుకని అన్ని రకాలుగా ఆయనకి సేవ చేసేవాడు. అయినా గురువుగారు మంత్రం ఇవ్వలేదు. వీడు లోపల కొత్త కొత్త ఉడికిపోవడం మొదలెట్టాడు. ఇప్పటికి నెల్లాళ్ళు గడిచింది. సంవత్సర కాలం ఉండమంటాడు. పోనీ సంవత్సర కాలం ఉంటాను కానీ ఈ నెల్లాళ్ళలో ఒక్కనాడు నోరిప్పి సక్రమంగా మాట్లాడితే నేను రాగానే తలుపు తీసి గుడిసె తలుపు లోపలికి రమ్మండు. చాలామందికి ఇది బాధ అనమాట. తలుపు తట్టి తట్టగానే గురువుగారు ఎదుగు తలుపు తీరు ఒళ్ళుమంట. గురువుల యొక్క పరీక్ష గురించి వీడికి ఏం తెలుసు పాపం. అందుకని ఏం గురువుగారండి ఇంత సేవ చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నానా, ఆరేస్తున్నానా, నామం పెడుతున్నానా, దండ కమండలాలు అందిస్తున్నానా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు సేవ చేస్తున్నానా, అయినా ఆశ్రమం లోపలికి రానివ్వడు, మంత్రం ఇవ్వడు, ఏడాది పరీక్ష అంటాడు. ఈ దిక్కుమాల గురువు వెనకాతలు పడి నా జీవితం అంతా పాడు చేసుకుంటున్నానేమో, అసలు ఇంతకంటే హైగా ముష్టెత్తుకున్న 10 రూపాయలు వచ్చేవేమో, అమ్మా బాబు అని కాలు లేనట్టు నటిస్తే కూడా కాలు లేని వాడికి పోడు అంతమంది డబ్బు ఇచ్చేవారు కదా అని లోపల అప్పుడప్పుడు బాధపడేవాడు. అయినా గురువుగారిని వదలలేడు. పెద్ద సమస్య ఏంటంటే ఆయన వదలడానికి మనస్సు అంగీకరించదు. అలాగని ఆయన మీద సంపూర్ణమైన భక్తి లేదు. భక్తులకి కొంతమందికి ఉన్న లక్షణం ఇదనమాట, పూర్తిగా పోయిన గురువుని వదిలేసిపోతారా, పోలేరు, పోతే ప్రమాదం అని. అలాగని ఆయన మీద సంపూర్ణమైన భక్తి ఉండదు. ఇటు పూర్తి భక్తి అయినా ఉండాలి, లేదా పూర్తిగా విడిచిపెట్టాలి. ఈ మధ్యలో డోలాందోళితులై తిరుగుతుంటారు చూసారా, ఊగిసలాటతో. అటువంటి వాళ్ళు భ్రష్టులు అవుతారు. వీడు అలాంటి భ్రష్టుడు అయిపోయాడు. ఇలా ఉండగా ఆ ప్రాంతానికి ఒక రోజున ఒక కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడికి కేవలం 12 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. మంచి చక్కగా గుండు గీయించుకుని వెనకాతలో పిలక పెట్టుకుని విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా ఒక కుర్రవాడు వచ్చాడు. వాడు రాగానే గురువుగారి పాదాల మీద పడిపోయి, తండ్రి మా అమ్మ నాన్న చచ్చిపోయారు, దేశాటం చేస్తున్నాను, దిక్కు లేకుండా ఉన్నాను, ఇప్పటికి 2 ఏళ్ళు ఇది మా అమ్మ నాన్న పోయి 8వ ఏటే ఉపనయనం అయ్యింది, అప్పటి నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నాను, నా అదృష్టవశాత్తు మీరు దొరికారు, ఆశ్రయమిచ్చి ఇంత విద్య చెప్పండి అన్నాడు. ఈ కొత్త కుర్రాడు వచ్చాక అతన్ని బాగా దగ్గరికి చేరదీసి గురువుగారు వీడికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ భైరవుడికి ఇంకా మంట వచ్చేసింది. నేనేమో నెలల తరబడి ఇక్కడ ఉంటూ అంటే నాకు మంత్రం ఇవ్వడా, నేను ఎంత సేవ చేసినా నన్ను పట్టించుకోడా, ఈ కొత్త కుర్రాడు రాగానే వాడిని దగ్గరికి చేరదీసి వాడినేమో తన ఆశ్రమంలో తనతో పాటు పడుకోబెట్టుకుంటున్నాడా, ఇదేం గురువు అండి వీడు అని లోపల కొంచెం మంట వచ్చింది. అయితే పైకి వెళ్ళలేటుగా మరి చూస్తూ చూస్తూ గురువుగారి ముఖాముఖి మాట్లాడే ధైర్యం లేదు, సాహసం లేదు. అలాగని లోపల తిట్టుకోకుండా ఉండలేకపోయేవాడు. ఒకరోజున గురువుగారు ఈ కొత్తగా వచ్చిన కుర్రవాడిని పిలిచి, ఒక అపూర్వమైన ఔషధ సిద్ధి నా దగ్గర ఉన్నది, ఆ ఔషధ సిద్ధి మంత్రం నీకు ఇస్తాను, రేపు పూర్ణిమ ఆ చెరువులో స్నానం చేసి నా దగ్గరకు రా, ఆ మంత్రం చదివితే రాళ్ళు బంగారం అవుతాయి, ఇనుము బంగారం అవుతుంది, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలం, కామరూప విద్య ఆ మంత్రంలో ఉన్నది, అటువంటి ఔషధ సిద్ధ మంత్రం రేపు పూర్ణిమ నాడు ఉదయం నీకు స్నానానంతరం ఉపదేశిస్తాను రా అన్నాడు. ఆ సమయంలో దూరంగా చెట్టు చాటు నుంచి భైరవుడు ఇది విన్నాడు. హమ్మ దొంగ గురువా, ఇవాళ్ళకి 6 నెలలు అయింది నేను నీ దగ్గరకు వచ్చి, నీకింత సేవ చేస్తుంటే నాకు ఈ సిద్ధి మంత్రం ఇవ్వవా, అసలు నేను వచ్చింది ఆ మంత్రం కోసం, రాళ్ళు ఇనుము బంగారం చేసే మంత్రం కావాలని, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే మంత్రం కావాలని, నేను నీ దగ్గర చేరి సేవ చేస్తే నాకు మంత్రం ఇవ్వక నిన్నగాక మొన్న వచ్చిన ఈ గుండు కుర్రాడికి 12 ఏళ్ల కుర్రాడికి రహస్యంగా మంత్రం ఇస్తానంటావా, ఎంత మోసపోయాను ఇలాంటి గురువుల్ని నమ్మి, ఈ మంత్రం నువ్వెలా ఇస్తావో వాడెలా పుచ్చుకుంటాడో చూస్తాను అని పొద్దుటే తెల్లవారుజామున 4 గంటలకే ఓ మంచి బండరాయి ఒకటి చేత్తో పుచ్చుకొని ఆ చెరువు దగ్గర కాపలా కూర్చున్నాడు. ముందుగా శిష్యుడు వచ్చి స్నానం చేసి ఒడ్డు మీద కూర్చున్నాడు. గురువుగారు రాగానే పాదాలకు నమస్కరించి గురువుగారికి చేయూతనిచ్చి స్నానం చేయించి ఆయనకు కావలసిన వస్త్రాలు ఇచ్చి అన్ని ఏర్పాట్లు పూజకి చేసి ఆ తర్వాత ఆయనకు ఆసనం ఇచ్చి జంకచర్మం కూర్చోమన్నాడు. గురువుగారు కూర్చుని ఎదురుగుండా శిష్య కూర్చో అన్నాడు. ఈ గురువుగారు వాడికి మంత్రం ఇక ఇవ్వాలన్నమాట. అప్పటిదాకా చెట్టు వెనక అతను బండరాయి పుచ్చు కూర్చున్నాడుగా ఈ భైరవుడు, దొంగ గురువా
నాకు తెలియకుండా ఈ కొత్త శిష్యుడికి మంత్రం ఇస్తావా, ఎలా ఇస్తావో చూస్తాను అని బండరాయితో గురుగారి నెత్తి మీద ఢామను లేకపోట్టాడు. ఆ క్షణమే గురువుగారి తల పగిలిపోయి పచ్చని పచ్చనైపోయాడు ఆయన. ఈ శిష్యుడు బాబోయేలు లేచేలోపు ఈ బండరాయితోటి వాడిని కొట్టి చంపేశాడు. ఏకకాలంలో ఒక బ్రహ్మజ్ఞాని అయిన గురువుని, ఆయన శిష్యుడిని బండరాతితో పచ్చడి తీసి చంపాడు. ఆ మహాపాపం వల్ల ఆ క్షణమే భైరవుడి శరీరం నల్లగా మారిపోయింది. చూస్తూ ఉండగా వాడి జుట్టు కాస్త ఏతాకులుగా మారిపోయింది, కూరలు నోట్లోకి వచ్చాయి, పెద్ద పెద్ద మిడిగుడ్లు వచ్చాయి, బాణ కడుపు వచ్చింది, భయంకర బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. గురుహత్యా పాపం, బ్రహ్మహత్యా పాపం, ఏకకాలంలో రెండు పాపాలు. పరమ పూజ్యుడైన శిష్యుడిని చంపాడు. వీడు ఇలాంటి దుర్మార్గుడు, వీడి ఆలోచనలు గురువుగారికి తెలుసు. శిష్యులు గురువు దగ్గరికి రాగానే వారి ఆలోచన తెలియకుండా మంత్రం ఇస్తారనుకుంటున్నారు, మీరు నాకు ఆ మంత్రం ఇవ్వండి, ఈ కష్టం ఉందని మీరేం చెప్పుకోకర్లా. ఆ వ్యక్తిని ఇలా చూడగానే అతని మనస్సులో ఏమున్నది, అతనికి ఏ మంత్రం ఇవ్వాలి, వాడిని ఎంతవరకు దగ్గరికి రానివ్వాలి, ఎంత దూరంగా పెట్టాలో గురువులకి తెలుస్తుంది. అది అజ్ఞానంతో శిష్యుడు గ్రహించలేక బాధపడతాడు తప్ప, ఏ శిష్యుడికి ఎంత ప్రాప్తమో వాడి అర్హత ఎంతో అంత గురువులు ఇచ్చి తీరతారు. అలా ఇవ్వడానికి ఈ గురువు దగ్గర ఎంతో సాధన ఉంది కాబట్టి గురువు అయ్యాడు. లేకపోతే ఈ జనమంతా ఆయన దగ్గరికి వెళ్ళి గురువు అని ఎందుకు పాదాల మీద పడతారు? ఆ గురువు గారికి భైరవుడి దుర్బుద్ధి తెలుసు కాబట్టి వీడికి కొన్ని మంత్రములు ఇవ్వకూడదు. సేవ చెయ్యగా చెయ్యగా వాడి మనస్సు పవిత్రమయ్యాక అప్పుడు వాడి దగ్గరికి తీసుకుందాం అనుకున్నారు. ఈలోపా దుర్మార్గుడు గురువు హత్య చేసేశాడు, శిష్యుణ్ణి చంపాడు. ఆ మహాపాపం బ్రహ్మరాక్షసుడిని చేసింది. ఇక అక్కడి నుంచి వాడు బ్రహ్మరాక్షసుడై మతి భ్రష్టుడై ఈ గురువాయూరు క్షేత్రానికి పొలిమేరలో పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి చేరి దాని మీద చేరాడనమాట. 6000 సంవత్సరాలుగా చెట్టు మీద ఉన్నట్టు వాడు. చావు రాదు, తిండి దొరకదు. ఎవడైనా చెట్టు కింద రాత్రిపూట పడుకుంటేనే తినగలడు వాడు. ఆ చెట్టు కింద పడుకునేవాడు లేరు, దాంతో వీడికి తిండి ఉండేది కాదు. నిజంగా వాడు పడిన బాధ అంతా ఇంత కాదు, ఎప్పుడో నూటికి కోటికి ఒక్కొక్కటి దొరికేవాడు వాడికి ఆహారంగా. అది కూడా స్నానము చెయ్యకుండా చెమట కంపుతో పడుకున్నవాడే తినగలడు వాడు. స్నానం చేసిన వాడిని పడుకోలేడు. అందువల్ల మీరు ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా స్నానం చేసి శుభ్రంగా వెళ్ళండి, చెమట కంపు లేకుండా వెళ్ళండి. చెమట కంపుతో ఉంటే రాక్షసులు పట్టుకుంటారు, నరసింహస్వామి పట్టుకోవడం. అందుకని శుచి చాలా అవసరం. శుచి వల్ల మాత్రమే మానవుడు ఎప్పటికైనా పవిత్రుడవుతాడు. అసలు మన శరీరం మీద మనకే జుగుప్సు వస్తుంది అశుచిగా ఉంటే. పాపం ఈ రత్నాకరుడు యాత్ర చేసి చేసి వచ్చాడు కదా, స్నానానికి నీళ్లు లేవు. అందువల్ల చెమట కంపుతో జుగుప్సాకర శరీరంతో కొంగుబొరుచుకు పడుకున్నాడు, అందువల్ల తినడానికి వచ్చాడనమాట వాడు. అదే అతను స్నానం చేసి విభూతి పెట్టుకుంటే ఆ రాక్షసుడు అతను తినలేడు. కాబట్టి అశుచిగా ఉండి రాత్రిపూట ఈ చెట్టు కింద ఎవడైనా పడుకుంటే వాణ్ణి మాత్రమే ఈ బ్రహ్మరాక్షసుడు తిని దాహం తీర్చుకోగలడు. ఆ రక్తంతో శరీర మాంసంతో ఆకలి తీర్చుకోగలడు. ఎవడూ రాక అప్పుడప్పుడు సంవత్సరాల తరబడి ఆకలికి మాడిపోయిన రోజులు ఉన్నాయి వాడికి.